அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தவகமகரந்தஸ்ருதிசரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யோ த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத் சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயன்னுமஹ யம் ப்ரவ்ரஜந்தமனுபேதமபேத க்ருத்யம் த்வைபாயனோ விரஹ காதராசுஹாவ புத்ரேதி தன்மயதயா தரவோபிநேதுஹு தம் சர்வபூத ஹ்ருதயம் முனிம் ஆனதோஸ்மி நிகமகல்பதரோர்களிதம் ஃபலம் சுகமுகாத்து அம்ருதத்ரவசம்யுதம் பிபத பாகவதம் ரசமாலயம் முகுரகோ ரசிகாக புவி பாவுகாக. வசுதேவசுதம் தேவம் கம்சசாணூரமர்தனம் தேவகீ பரமானந்தம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் அதசி புஷ்பசங்காசம் ஹாரநூபுரசோபிதம் ரத்னகங்கணகேயூரம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் குட்டிலாலகசம்யுக்தம் பூர்ணச்சந்திரநிபானனம் விலசத்குண்டலதரம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் மந்தாரகந்தசம்யுக்தம் சாருஹாசம் சதுர்புஜம் பர்ஹி பிஞ்சாவதூடாங்கம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் உத்ஃபுல்ல பத்மபத்ராக்ஷம் நீலஜீமூதசந்நிபம் யாதவானாம் சிரோரத்னம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் ருக்மிணீகேளிசம்யுக்தம் பீதாம்பரசுசோபிதம் அவாப்த துளசீகந்தம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் கோபிகானாம் குசத்வந்த்வ குங்குமாங்கித வக்ஷஸம் ശ്രീനികേതം മഹേശ്വാസം കൃഷ്ണം വന്ദേ ജഗദ്ഗുരും ശ്രീവത്സാംഗം മഹോരസ്കം വനമാലാ വിരാജിതം ശംഖചക്രധരം ദേവം കൃഷ്ണം വന്ദേ ജഗദ്ഗുരും.
അതിഥി ദാനവുല വല്ല ബലിചക്രവർത്തി ആയന അനുയായുല വല്ല ഇന്ദ്രാദി ദേവതലു മഹാബാധപ്പെടുത്തു ഉണ്ടേ ഭർത്തനെ പ്രാർത്ഥിച്ചണം. കശ്യപ പ്രജാപതി അന്നീ എരിഗിന ജ്ഞാനി അയിനാ വിഷ്ണുമായി ഒകട്ടുന്നതി കണക അതി കൂടാ ധർമ്മ സംസ്ഥാപന ചെയ്യടം കോസം പരമാത്മ ഒക സങ്കല്പം ചേശാടനേ ഒക ഊഹ കലിഗിനവാടു കണക പയോഭക്ഷണമനേ ഒക വ്രതാന്നി ഉപദേശിച്ചാടു. ഭാര്യാമണിനി ശ്രീ മഹാവിഷ്ണുവിന് ഉപാസന ചെയ്യമനി ഓം നമോ ഭഗവതേ വാസുദേവായ അനേട്ടുവന്റെ ദ്വാദശാക്ഷരി മന്ത്രാന്നി ജപിച്ചമനി 12 రోజుల పాటు వ్రతం చేయమని ఫాల్గుణ మాసంలో శుక్లపక్ష ప్రతిపత్తిథి అంటే పాడ్యమి మొదలుకొని ద్వాదశి వరకు చేయమని ఆ కాలంలో కేవలం పాలు మాత్రమే తాగమని అనేక నియమాలు పాటించమని చెబితే ఆవిడ కూడా అలాగే భర్త మాట మీద నమ్మకంతో వ్రతాన్ని ఆరంభించింది. నిజానికి అక్కడ ఆయన భర్త అండం కంటే గొప్ప గురువు కశ్యప ప్రజాపతి పరమజ్ఞాని. సకల వేదాలు చదవడమే కాకుండా ఉపాసన కూడా తెలిసినవాడు. కొంతమంది చదువుతారు ఉపాసన ఉండదు, ఉపాసనా బలం లేకపోతే భగవంతుని కటాక్షం లేకపోతే వాడు ఎంత చదువుకున్నా ఆ చదువు వ్యర్థమవుతుంది. దైవబలం లేనివాడు విద్యాబలం వ్యర్థము. విద్యాబలానికి ఎప్పుడు దైవబలం తోడవాలి. అందుకే లోకంలో చాలామంది చదువుకున్న పండితులు ఉంటారు కానీ వారి పేర్లు ఎక్కడ వినపడవు. ఎందుకు వినపడడం లేదంటే వారికి దైవబలం తగినంత రీతిలో లేదు. అందుకని విద్య ఎప్పుడు భగవదర్పణం చెయ్యాలి, భగవంతుణ్ణి ఉపాసించాలి. ఉపాసనా బలం ఉన్నవాడు జగత్కీర్తి పొందుతాడు, అతడు ఏం పలికినా ప్రమాణం అవుతుంది, అతని వాక్కుకి శక్తి ఉంటుంది, అతనిని 10 మంది అనుకరిస్తారు. ఆయన చెప్పిన రీతిలో ఆయన చెప్పిన శ్లోకాలు మంత్రాలు అనుష్ఠానం చేస్తే వాళ్ళకి వెంటనే ఫలితం వస్తుంది, వారు తరిస్తారు. అదే దైవబలం, ఈ ఉపాసనా బలం లేకపోతే వాడేం చెప్పినా అది ఎండిపోయినటువంటి కొబ్బరికాయలా తయారవుతుందట. దాన్ని తిందామంటే గొంతుకి అడ్డం పడుతుంది అన్నమాట. అందువల్ల తప్పక దైవబలం ఉండాలి. ఆ దైవబలాన్ని సంపూర్ణముగా పొందిన బ్రహ్మ యొక్క వంశంలో పుట్టిన బ్రహ్మమానస పుత్రుడైన మరీచి కొడుకైన కారణం చేత కశ్యప ప్రజాపతి లోకాలకి గురువుగా ప్రసిద్ధికెక్కాడు. ఆ గురువుని పూర్వజన్మ సుకృతం వల్ల భర్తగా పొంది ఆయన అనుగ్రహం పొంది శ్రీమన్నారాయణుణ్ణి అత్యంత శ్రద్ధతో భక్తితో 12 రోజుల పాటు నిష్ఠతో సంపూర్ణ దీక్షతో ఉపాసన చేసింది అదితి. 12వ రోజు అర్ధరాత్రి వేళ శ్రీహరి ఆవిడికి దర్శనమిచ్చాడు. ఏం అద్భుతమైన రూపం అది! కొన్ని వేల చేతులతో, వేల శిరస్సులతో, వేల పాదాలతో నీలమేఘఛాయ శరీరుడై చేతులకి కంకణాలు ధరించి మెడలో హారాలు ధరించి శ్రీవత్సమనే పుట్టుమచ్చ వక్షస్థలం మీద ధరించి ఎడమవైపున లక్ష్మీదేవిని ధరించి శంఖం చక్రం గదా పద్మం వంటి అనేకానేక ఆయుధాలు ధరించి అన్ని శిరస్సులకి కిరీటాలు ధరించి ఆ కిరీటాలలో మళ్ళీ నవరత్నాలు ధగధగలాడుతూ ఉండగా కోటి సూర్యుల కాంతితో మహానుభావుడు శ్రీమన్నారాయణుడు ద్వాదశి నాడు అర్ధరాత్రి దర్శనమిచ్చాడు. ఆయన్ని చూడగానే పొంగిపోయింది. వాసుదేవ పరంధామ, సకల జగత్తులో వ్యాపించి ఉండే పరమాత్మవి, నీకు ఇంతింత అనే రూపం లేదు, నీవు అంతటా వ్యాపించి ఉంటావు గనక నువ్వు ఎంతవాడివో ఎవరూ వర్ణించలేరు. వేదములు ఉపనిషత్తులు పురాణాలు నువ్వు ఉన్నాయి అంటున్నాయి తప్ప నీవు ఎటువంటి వాడువో, నీ శక్తి ఎంతో, నీ రూపం ఎటువంటిదో అవి కూడా సంపూర్ణంగా వర్ణించలేకపోతున్నాయి. నీవు మనస్సుకి వాక్కుకి శరీరానికి అందని వాడివి, అంటే మనోవాక్కాయ కర్మలకు అతీతుడివి. అటువంటి నీవు కేవలం 12 రోజుల పాటు పాలు తాగి నిన్ను ఉపాసన చేస్తే ఆ ఉపాసనకి లొంగి ప్రత్యక్షమయ్యావు, ఎంత కరుణ నీది! నిజం చెప్పాలంటే భగవంతుణ్ణి 1000 సంవత్సరాలు ఉపాసన చేసినా అంత తేలిగ్గా దొరకడు. కొంతమంది ఋషులు 1,00,000 సంవత్సరాలు ఉపాసన చేశారు, ఎన్నో జన్మలలో ఆయన్ని పూజించారు, అయినా వాళ్ళకి దొరకట్ట. ఆయన ఎందుకు దొరకడు అంటే వారికి అంత శ్రద్ధ లేదు గనక. కానీ ఈవిడికి మాత్రం 12 రోజులకే దొరికాడు. అప్పుడు ఆవిడ ఏమంటోంది, ఇదేదో నా శ్రద్ధ నా భక్తి అనలా, నిజానికి ఆవిడ భక్తితో చేసింది, శ్రద్ధతో చేసింది విష్ణువు యొక్క పూజ. విష్ణు పూజని ఆవిడ చేసినంత శ్రద్ధగా ఎవరూ చెయ్యలేదు కాబట్టే 12 రోజులకే ఆయన దొరికాడు. అయినా ఆమె ఏమంటోంది నిరహంకారంగా, ఇది నా గొప్పతనం కాదు, నేనేదో భక్తితో దీక్షతో నిన్ను ఉపాసన చేయడం వల్ల నువ్వు లభించడం కాదు, నీ కరుణ వల్ల లభించావు అంది ఆవిడ. భగవంతుణ్ణి అలాగే ప్రార్థించాలి. ఏమయ్యో నువ్వు నాకు ఇంత తొందరగా ఎందుకు దొరికావో తెలుసా, ఇది నా ఘనత నా ఉపాసనా బలం అని మనం అన్నామా, మళ్ళీ అహంకారంలో పడిపోతాం, దానివల్ల ఆయన మాయమైపోతాడు. అలాంటి పిచ్చి పనులు చేసిన గోపికలు కొంతమంది ఉన్నారు. ఆ కథ ఎలాగో మనం దశమస్కంధంలో చెప్పుకుంటాం. మనిషి అనుక్షణం నిరహంకార స్థితిలో ఉండాలి. ఎప్పటికప్పుడు మనిషిలో ఏదో ఒక ప్రబల మాయ, ఒక శక్తి వీణ్ణి అహంకారానికి గురి చేస్తుంది. వీడు సాత్వికంగా ఉందామనుకున్నా కొద్ది రోజులు పోయాక ఏమో నేను నిజంగా గొప్పవాణ్ణేమో, నేనే పండితుండేమో అనిపించవచ్చు, లేదా నేను డబ్బున్నవాడిని అనిపించవచ్చు, నేను ఘనకార్యాలు చేశానని అందరూ పొగుడుతున్నారు కాబట్టి నిజంగా నేను ఘనకార్యాలు చేసిన వాడిని అనుకోవచ్చు, లేదా నా అంత గొప్ప నాయకుడు లేడనుకోవచ్చు. ఏదో ఒక బలహీనత మనిషిని పట్టుకుంటుంది. అందులోంచి బయటపడ్డమే మాయలో నుంచి బయటపడ్డం అంటే. మాయాతీతుడవ్వాలి అంటే అహంకారానికి గురి కాకూడదు. అప్పుడు అలాంటి వాళ్ళకి భగవంతుడు తొందరగా లభిస్తాడు. మీరు చూడండి, ఒక్కొక్కళ్ళు ఇలా పూజ చేయగానే మర్నాడే కోరిక తీరుతుంది. చాలా కాలం క్రితం మా పీఠానికి వచ్చిన ఒక రెడ్డి గారు ఉన్నారు. ఆయన పొద్దున్న పూజ చేస్తే సాయంకాలానికి పని అయిపోయింది. ఎంత ఆశ్చర్యమో, నిమిషాల్లో జరిగింది. ఆయన ఆశ్చర్యపోయి ఎన్ని పూజలు చేసినా దొరకని పరమాత్మ ఒక్క పూటలోనే నా సమస్య అంతా సాల్వ్ చేశాడండి అంటే, అదే నమ్మకం అన్నాను నేను. ఒక్కొక్కప్పుడు నమ్మకం ఉంటే ఆ క్షణమే మనం అనుకున్న కోరికలు తీరుతాయి. వీళ్ళన్నీ ఇలాగే అంటారు, హాయిగా ఎక్కడో మన పనులు మనం చేసుకోక, మన సంపాదన మనం సంపాదించుకోక, మన ఉద్యోగాలు మనం చేసుకోక, వీళ్ళు ఎవరో పూజలు అంటారు, పురస్కారాలు అంటారు, ఇవన్నీ నమ్మొచ్చా అని ఎక్కడైనా అనుమానం వచ్చిందా, ఈ పూజ ఈ ఉపాసన పని చెయ్యదు. ఈమెకి సంపూర్ణ విశ్వాసం ఉంది కనుకే ఆవిడకి కనిపిస్తే, ఆవిడ నీ కరుణ వల్ల దొరికావు తప్ప నా ఉపాసన వల్ల కాదు, ప్రభువు నన్ను అనుగ్రహించు, ఇంద్రాది దేవతలందరినీ ఉద్ధరించు, నన్ను నీ వంటి కుమారుణ్ణి కన్న తల్లిగా మార్చు, అంటే నీలాంటి కొడుకు కావాలి అనగానే ఆయన వెంటనే అన్నాడు, తల్లి నిన్ను తప్పక అనుగ్రహిస్తాను. స్వాంసేన పుత్రత్వమపేత్యతే సుతాన్, నేను నా అంశతో నీకు కుమారుడిగా పుడతాను. ఎప్పుడు మూల విరాట్టు దిగిరాడండోయ్, వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు యథాతథంగా దిగిరాడు. ఆయన కొంచెం తన శక్తిని పైన వైకుంఠంలో అట్టే పెట్టుకుని తన అంశతో శక్తితో దిగొస్తాడు ఆయన. అందుకనే నా అంశతో పుడతాను, నీకు కుమారుడిగా పుడతాను, నాలాంటి వాడు ఈ చరాచర జగత్తులో మరొక్కడొక్కడు ఎవ్వడూ ఉండడు, నేనే నాకు సాటి, నేనే భగవంతుడికి సాటి భగవంతుడే, అందుకే నేను నీకు కుమారుడే పుడతాను. కానీ ఒక రహస్యం చెబుతున్నా విను, నేను నీకు కుమారుడిగా పుడుతున్నానన్న రహస్యం మన మధ్యనే ఉంచు. తెల్లారి లేచి అందరికీ ఇదిగో విష్ణువు నాకు కొడుగ్గా పుడతాట, రాత్రికి అల్లో కనబడ్డాడు అని చెప్పావా, అది ప్రమాదం. గోప్తాస్మి అన్నాడు ఆయన, రహస్యముగా నేను పుడతాను, నువ్వు కూడా రహస్యంగా ఉంచు, అందరినీ నేను రక్షిస్తాను, దేవతల్ని రక్షిస్తాను, ఇంద్రుణ్ణి రక్షిస్తాను, ధర్మ సంస్థాపన చేస్తాను, ఇలాంటి రహస్యములు ఎప్పుడూ కూడా గుహ్యంగా ఉంచుకోవాలి. నేను నీకు పుడతానన్న విషయం మన మనస్సులోనే ఉంచుకొని రహస్యములు బయటికి చెప్పకూడదు, ఉపాసనా రహస్యాలు అంటారు. అందుకే జ్ఞానులు ఎప్పుడూ కూడా ఉపాసనకి దేవతలకి సంబంధించిన రహస్యములు ఎవరికి చెబితే వారి దగ్గరే అట్టే పెట్టుకుంటారు. గురువుగారు ఆజ్ఞాపించి బయటికి చెప్పచ్చు అంటే చెప్పచ్చు, ఇక్కడ కృష్ణుడే వద్దంటున్నాడు. అందుకని ఆ రహస్యం ఎవరికి చెప్పకుండా మనస్సులో నువ్వు దాచుకోవాలి. ప్రత్యేకంగా ఈ మాట నీకు ఎందుకు చెబుతున్నాను, సహజంగా స్త్రీలకి కుతూహలం ఎక్కువ, ఆడవాళ్ళ నోట్లో నువ్వు కింద నానకుండా ఉండే శాపాన్ని ధర్మరాజు గారు పెట్టారులేండి, అందువల్ల నువ్వేమైనా తొందరపడి చెబుతావేమో, చెబితే ప్రమాదము సమ, చెబితే ఈ ఉపాసన కొంత శక్తి తగ్గించుకుంటుంది, ఫలించదు. అందువల్ల సర్వం సంపద్యతే దేవి దేవగుహ్యం సుసంవృతం, ఇదంతా జాగ్రత్తగా దాచుకో, బయటికి చెప్పద్దు. ఉపాసనలు గురువుల యొక్క అనుజ్ఞ లేకుండా చెప్పకూడదు, నువ్వు రహస్యముగా అట్టే పెట్టుకో. ఇక్కడే నీకు ఒక రహస్యం చెబుతున్నాను విను, బలిచక్రవర్తిని నేను యుద్ధం చేసి చంపడానికి వీల్లేదు. ఎందుకని అంటే, నిజానికి బలిచక్రవర్తి అంటే మనమందరం అనుకున్నట్టుగా ఒక రూపం కాళ్ళు చేతులు కలిగినటువంటి ఒక ప్రాణి అనుకోకండి సుమా. ప్రతి కథకి వెనకాతల భగవంతుడు ఒక గొప్ప అంతరార్థం ఉంటుంది, ఒక సూక్ష్మం ఉంటుంది, నిగూఢ రహస్యం ఉంటుంది. అదేమిటి అంటే, గుహ్యాత్ గుహ్యతలం బలం లేదా బృహత్ బలం అస్తి ఇది బలి. బృహత్ గొప్ప బలం, బలము కలిగి ఉంటే వాణ్ణి బలి అంటారు. బృహత్ బలం అంటే ఏమిటి? మళ్ళీ దానికి కూడా శ్రీధరులు వారు చెప్పారు. అంటే ప్రతి వ్యక్తికి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉంటాయి. అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం అనే జ్ఞానేంద్రియాలు, వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థానే కర్మేంద్రియాలు. ఈ 10 ఇంద్రియాలకి నాయకుడు మనస్సు. ఇది నేను చెబుతున్న మాట కాసమా, భాగవతంలోనే పంచమస్కంధంలో ఈ శ్లోకం ఉంది. పంచేంద్రియాలకి, పంచ జ్ఞానేంద్రియాలకి, కర్మేంద్రియాలకి అధిపతి ఎవరంటే మనస్సు. మనస్సు చెప్పినట్టు ఇంద్రియాలు నడుస్తున్నాయి, ఇంద్రియాలు చెప్పినట్టు మనస్సు నడవడం కాదట. ఈ మనస్సు ఏం చెబుతుందనమాట, ఇక్కడ ఉన్న కాసేపట్లో ఒరే మధ్యలో లేచి బయటికి వెళ్ళి కాసేపు ఏదన్నా వ్యసనం పూర్తి చేసుకురారా అంటుంది. ఒక్కొక్కళ్ళ కర్మగాలి కొన్ని కొన్ని వ్యసనాలు ఉంటాయి, ఆ వ్యసనాలు ఏం చేస్తారంటే మధ్యలో ఆపుకోలేక బయటకు పోతారు. ఇక్కడ ఉండగానే ఏ సినిమాకో పో అంటుంది. అంటే వీడు మనస్సు చెప్పినట్టు నడుచుకుంటున్నాడు. మనస్సు నిలకడగా ఉండదు, నిగ్రహంగా ఉండదు. బలమైన మనస్సు చేత ఇంద్రియములు పాలింపబడుతున్నాయి గనక, మనస్సు చాలా బలమైనది గనక, మనస్సే ఇంద్రియములకు నాయకుడు గనక, ఈ మనస్సు అనేటటువంటి నాయకుడికి బలి అని పేరు. బలమైనది మనస్సు అంటే మనస్సు చెప్పినట్టు వినేవాడు ఎవడైనా బలి చక్రవర్తి. మీ మనస్సు చెప్పినట్టు మీరు నడుచుకుంటే మీరు బలి అవుతారు. కాబట్టి బలి చక్రవర్తి అంటే ఒక ఆయన ఉన్నాడు, ప్రహ్లాదుడు యొక్క మనవడు, విరోచనుడు కొడుకు. సహజంగా మనందరిలో కూడా బలీయమైన మనస్సు ఒకటి ఉన్నది, ఆ మనస్సు యొక్క అధీనంలో ఉంటున్నాం. అటువంటి బలము కలిగిన వాడు బలి. శారీరక బలము, మానసిక బలము ఉన్నటువంటి వాడే కాకుండా మనస్సు చెప్పినట్టు నడుచుకునేవాడు బలి. ఈ బలి దగ్గర ఏమున్నాయి అంటే 10 ఇంద్రియాలు ఉన్నాయి. ఈ 10 ఇంద్రియాలని మనస్సు ఆడిస్తోంది. అందుకే బలి చక్రవర్తి అసలు పేరు ఏంటో తెలుసా? ఇంద్రసేనుడు. క్షేమంబ నీకు ఇంద్రసేన మహారాజా అంటాడు. ఇంద్రసేన శబ్దానికి అర్థం ఏంటో తెలుసా? ఇంద్రుడు సేనగా కలిగిన వాడని కాదు, అది లౌకిక అర్థం. ఇంద్రియములనే సేనని అదుపులో పెట్టలేక సతమతం అవుతున్నవాడు. అందువల్లే బలి చక్రవర్తి దగ్గర ధర్మం ఉన్నా, జ్ఞానం ఉన్నా, దానశక్తి ఉన్నా, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోకుండా తొందరపడి ఇంద్రుడిని పదభ్రష్టుని చేశాడు. ఇంద్రుడికి ఇప్పుడున్న ఇంద్రుడి పేరు పురంధరుడు. ఆయన్ని 43,20,000 సంవత్సరాలు ఇంద్ర పదవిలో ఉండమని శ్రీమన్నారాయణుడు నియమించాడు. ఆ పదవీ కాలం పూర్తి కాకుండా మధ్యలో ఎవరు దింపారు? ఈ బలి చక్రవర్తి దింపాడు. ఎందుకు దింపాడు అంటే మనస్సు చెప్పిన మాట విన్నాడు. మనస్సు ఏమని చెప్పింది? వాడు నీకు శత్రువు అని చెప్పింది. ఇతరులను శత్రువుగా భావించి మన మనస్సు చెప్పిన మాట విని ఒక జ్ఞానిని లేక ఒక వ్యక్తిని ధర్మబద్ధం కాకుండా ఆ పదవిలోంచి పడగొడితే లేక వాడి మీద అభాండం వేస్తే వాడెవడైనా బలి. వాడిలో ఎన్ని శక్తులు అయినా ఉండొచ్చు కాక, శక్తులు ఉన్నప్పటికీ ధర్మం ఒకటి ఉండాలి. ధర్మబద్ధము కాని బలము, ధర్మబద్ధము కాని కామము, ధర్మబద్ధము కాని దానము వ్యర్థము. అందువల్ల బలి చక్రవర్తి ఇప్పుడు శిక్షార్హుడు. కానీ ఆయనలో ఒక గొప్ప ధర్మం ఏమున్నది? సత్యం. ఆయనకంటే సత్యవంతుడు లేడు. ఆయనలో గొప్ప సత్యం అనే ధర్మం ఉన్నది. ఇంద్రుణ్ణి అంటే అన్యాయంగా పడగొట్టాడు, కానీ ఆయనలో ధర్మం ఉన్నది, సత్యం ఉన్నది, జ్ఞానం ఉన్నది, దానం ఉన్నది. అందులో కొంచెం లోపం ఉన్నది. ఎవడిలో అయినా కొద్దిగా లోపం ఉంటే ఆ లోపాన్ని సహిస్తాడు భగవంతుడు. ఇదే ఏ హిరణ్యకశిపుడు అయి ఉంటే నేను వాణ్ణి చీల్చి చెండాడేవాణ్ణి. ఈయన మహాత్ముడు, అలాగని లోపం ఉన్నవాడు. ఆ లోపం గొప్ప పాపము కాదు, కాబట్టి ఇతన్ని నేను యుద్ధం చేసి చంపలేను, యుద్ధంలో సంహరించడం కుదరదు. అందుకని నేనేం చేస్తాను, నీ కడుపున వామనుండి పుడతాను. అసలు ఈ పేరుల్లోనే ఉంది గొప్పతనం. మనందరిలో బలి చక్రవర్తి ఉన్నాడని చెప్పాగా, బలమైన మనస్సే బలి. వామనుడు అంటే ఏమిటి తెలుసా? వికల్పేన మనః అస్తి ఇది వామనః. అంటే మనస్సు లేనివాడు, మనస్సు లేకపోవడం అంటే కోరికల్ని జయించినవాడు. వామన శబ్దానికి అసలు అర్థం ఏంటంటే మనస్సు అతనిలో ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. మనస్సు ఉండి లేకపోవడం అంటే ఏమిటనమాట? మనస్సు ఉంటుంది కానీ అది చెప్పినట్టు వినకుండా తన ప్రజ్ఞతో, తన జ్ఞానంతో మనస్సుని కళ్ళెం వేసి అదుపులో పెడతాడు. అందుకే దీని అంతరార్థం భగవద్గీతలో చెప్పాడు కృష్ణుడు. ఇంద్రియాణి హయాన్యాహు, ఇంద్రియములన్నీ గుర్రములు. మనలో ఉన్న ఇంద్రియాలు గుర్రాల్లాగా ఇష్టం వచ్చినట్టు పరిగెడతాయి. అప్పుడు ఈ బుద్ధి, ప్రజ్ఞ అనే ఒక కళ్ళెం వేసి వాటిని అదుపులో పెడితే మనస్సు చచ్చినట్టు మనం చెప్పిన మాట వింటుంది. అలా మనస్సును అదుపులో పెట్టేటటువంటి జ్ఞానికి వామనః, పైకి అర్థం ఏమిటి, వామనుడు అంటే ఏదో పొట్టాడు అనుకుంటున్నాం మనం. వామనుడు అంటే ఇంద్రియముల యొక్క ప్రజ్ఞని, మనస్సుని అదుపులో పెట్టడం. దేనితో? తన యొక్క సాధనతో. సాధన ఎలా వస్తుంది? నిరంతరము సత్కర్మాచరణ చేయడం వల్ల వస్తుంది, మహానుభావులను ఉపాసన చేయడం వల్ల వస్తుంది, సజ్జన సాంగత్యం వల్ల వస్తుంది, పవిత్ర కథలు వినడం వల్ల వస్తుంది, భగవంతుని గుణగానం లీలలు వినడం వల్ల వస్తుంది. అందువల్ల వామనుడు అనగా మనస్సును అదుపులో పెట్టినవాడు. అదే బలిచక్రవర్తి అంటే అదుపులో పెట్టలేక మనస్సు వెంట పడినవాడు. మనస్సు వెంటలో మొదట్లో పడ్డాడు కాబట్టే పదవిని అధిష్ఠించాడు, ఇంద్ర పదవిని. లేకపోతే ఇంద్ర పదవి ఆయనకెందుకు? జ్ఞానం ఉండి కూడా ఇంద్ర పదవిని ఆశించాడంటే తన ఎంత తాను వాడు మనస్సును అదుపులో పెట్టలేని బలి అన్నమాట. అందుకని ఈయనేమన్నాడు, అంతటి జ్ఞానము కలిగిన బలిని పడగొట్టడానికి నేను కూడా అవతారం మార్చుకోవాల్సి వస్తుంది, యుద్ధం చేసి చంపలేను, కేవలం అతని బలహీనతను ఆధారంగా చేసుకుని వంచిస్తాను. అతన్ని వంచాలి. ఇప్పుడు ఆ వంచన ధర్మబద్ధమైన వంచన అయి ఉండాలి. ఆ వంచన వల్ల వాడి భవిష్యత్తు బాగుండాలి. చల్లయ్య శ్రీ విక్రమణే బలి అద్భుత వామన పదనఖ నీరజనిత జన పావన కేశవాధృత వామన రూప జయ జగదీశరే జయ జగదీశరే. నేను మూడు అడుగులు అతని దగ్గర పుచ్చుకుని త్రివిక్రముణ్ణి వంచించి నా కాళ్ళ దగ్గర నుంచి ఒక నీరు పుట్టేలా చేసి ఆ నీరు గంగా అనే పేరుతో జగత్ప్రసిద్ధి అయ్యేలా చేసి లోకాలని తరింపజేస్తాను, బలిచక్రవర్తి దగ్గర ఉన్న సామ్రాజ్యం పుచ్చుకుంటాను, ఇంద్రుడికి తిరిగి పట్టాభిషేకం జరిగేలా చూస్తాను, నిన్ను నీ వంశాన్ని తరింపజేస్తాను, లోకంలో ధర్మ సంస్థాపన చేస్తాను, నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు. ఆ తల్లి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయనకు నమస్కరించింది. ఆయన అదృశ్యమైపోయాడు, వెంటనే కడుపులో ప్రవేశించాడు. ఆ తల్లి కడుపుతో ఉన్నంతకాలం పరమభక్తితో నారాయణ స్మరణే చేసింది, భర్తనే ఉపాసించింది, పరమ పవిత్ర కార్యాలే చేసింది, పవిత్రమైన పాయసాన్నమే తిన్నది, నీచాన్నములు తినలేదు. ఎట్టి పరిస్థితుల్లో గర్భవతులు కొన్ని పనులు చేయకూడదట, అందులో ఒకటి ఆమిషం అంటే మాంసం తినకూడదు, మద్యపానం చేయకూడదు. అంటే భారతదేశంలో ఇంకా అంత చెడ్డలేదు, కొంతవరకు కొద్దిమందిని పక్కన పెడితే, ఇది విదేశాల్లో ఉండేటటువంటి వాళ్ళు ఇదొక కల్చర్గా పెట్టుకుంటున్నారు తెలియక. ఆడవాళ్ళు గర్భంతో ఉన్నప్పుడు మద్యపానం చేస్తే పుట్టేటటువంటి వాళ్ళు తాటక, శోర్పణక అలాంటి వాళ్ళు పుడతారు. వాళ్ళు భయంకరులై పిల్లల్ని కూడా చితక్కొట్టేస్తారు, క్రూరత్వంతో ఉంటారు, అపవిత్రతతో ఉంటారు. అందుకని ఏంటంటే కొన్ని నియమములు పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లో క్రూరమైన హింసతో కూడిన అన్నం తినకూడదు. గర్భంతో ఉన్నప్పుడైనా, ఒత్తప్పుడు ఎలా ఏ పాట్లు పడినా, కేవలం గర్భంతో ఉన్నప్పుడైనా సాత్విక ఆహారం తినాలట. అన్యమాంసముల నిజాంగ మాంసంబు పోషించుకంటే గొప్ప చెట్ట కలదే. ఇది శాంతి పర్వంలో మహానుభావుడు భీష్ముడు ధర్మరాజు గారికి చెప్పాడు. సహజంగానే ఒక ప్రాణి తల నరికి దాని చర్మం ఒలిచి పక్కన పారేసి దాని యొక్క మాంసంతో కడుపుని పోషించుకోవడం పాపం. అందులో గర్భంతో ఉన్నప్పుడు ఈ పని చేస్తే ఆ కడుపులో ఉన్న శిశువు క్రూరుడై తల్లికి గండం తెచ్చిపెడతాడు. ఎప్పటికైనా తల్లిదండ్రులకి వాడే బతికొండగా పిండం పెడతాడు, ఏడిపిస్తాడు. ఇటువంటి దోషము చెయ్యకూడదు గనక. అందులో స్వతసిద్ధంగా ఆవిడ సాత్వికురాలు గనక, ఇదే దీతయితే శుభ్రంగా తాగేసేది. ఆవిడ ఈవిడికి చెల్లెలే, ఆవిడ దక్షుడి కూతురే. కానీ ఎవరు అలవాట్లు వాళ్ళవి, దాన్ని ఎవరో మార్చలేము. పుట్టుకతో కొన్ని బుద్ధులు వస్తాయి, కానీ ఈవిడ మాత్రం సాత్వికంగా పాలు తాగుతూ పవిత్రాహారం తీసుకుంటూ ఎప్పుడు చూచినా హరిస్మరణే, ఎప్పుడు చూచినా హరికథే వినేది. నా పోటీ వాడు ఎక్కడన్నా 40 రోజులు పురాణం చెబుతున్నాడని తెలిస్తే అక్కడికి పరుగు పరుగును వెళ్ళడం, ఆ కథ వినడం, ఇలా గడిపింది. క్రమంగా ఆవిడ 12 నెలలు గడిపింది అలా. ఆవిడ ఫాల్గుణ మాసంలో ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువు ఆవిడ గర్భంలో ప్రవేశించాడు. అర్ధరాత్రి వేళ ద్వాదశి నాడు కాదు, ద్వాదశి నాడు దర్శనమిచ్చి త్రయోదశి నాడు ప్రవేశించాడు. కానీ మళ్ళీ ఆవిడ సంవత్సర కాలం అలా కడుపులో పెట్టు కూర్చుందిట ఆ పిల్లవాడిని. ఆ తర్వాత పిల్లవాడిని 12 నెలలు కడుపులో ఉన్నావు అంటే ఫాల్గుణ మాసం నుంచి ఫాల్గుణ మాసం దాకా పుట్టవా అని అడిగితే, నేను ఈ 12 నెలలు నీ గర్భంలో ఉన్నట్టు భావించడం లేదు, ఇది నీ తపస్సుకి ఫలితంగా అనుగ్రహించాలనుకున్నాను. నేను ఎవరి శరీరంలో ఉంటే వాడికి పునర్జన్మ ఉండదు, కానీ నేను నీకు ఇప్పుడు మళ్ళీ పుట్టుతాను, పుట్టకపోతే నువ్వు భవిష్యత్తులో ఇంకో జన్మ ఎత్తాలి, ఇప్పుడు నీకు పునర్జన్మ లేకుండా చెయ్యాలి. ఇక్కడ పెద్ద రహస్యం ఒకటి ఉందండి, చెప్పి తీరాలి. ఈ అదితికి భగవంతుడు మూడు జన్మల్లో కొడుకుగా పుడతానన్నాడు. మొదటి జన్మలో ఒక కొడుకుగా పుట్టాడు, అది మనం కృష్ణావతార ఘట్టంలో చెప్పుకుందాం. పృశ్ని గర్భుడు అనే పేరుతో ఒక జన్మ ఎత్తాడు. ఇప్పుడు రెండవ జన్మ. ఇప్పుడు కనుక ఈయన 12 నెలలు ఆవిడ శరీరంలో ఉండకుండా ఉండి ఉంటే ఆవిడికి పునర్జన్మ ఉండకూడదు, కానీ ఆవిడికి మళ్ళీ పునర్జన్మ రావాలి. ఆవిడ దేవకి అనే పేరుతో ఈ కశ్యప ప్రజాపతి వసుదేవుడిగా పుట్టాలి. పుట్టాలంటే 12 నెలలు ఉండి ఆ తర్వాత మళ్ళీ లోకాచారం ప్రకారంగా నీ గర్భంలో 9 నెలలు ఉండి పుడతాను. అందువల్ల నువ్వు ప్రస్తుతం ఎంత ప్రార్థించినా భాద్రపద మాసం వచ్చేదాకా నేను నీకు జన్మించను అని చెప్పాడు. అని చెప్పి ఆ తర్వాత భాద్రపదం వరకు ఆవిడ ఎదురు చూడమన్నాడు. ఒకవేళ భాద్రపదంలో కాకుండా పాల్గొన మాసంలోనే పుట్టేసి ఉంటే ఆయన ఈ 12 మాసాలు నిండగానే అప్పుడు ఆవిడకి పునర్జన్మ ఉండదు, దేవకిగా ఆవిడ పుట్టదు. అప్పుడు లోకాచారం తప్పినట్టు అవుతుంది, విష్ణువిచ్చిన వరం అది వ్యర్థమైపోతుంది. అందుకే మళ్ళీ భాద్రపదం దాకా ఆగమన్నాడు. క్రమంగా కాలం మారింది. శ్రోణాయాం శ్రవణద్వాదశ్యాం ముహూర్తే అభిజితి ప్రభుః సర్వే నక్షత్ర తారాద్యాః చక్రుః తజ్జన్మ దక్షిణాం. శ్రోణ సంజ్ఞ కలిగిన ముహూర్తంలో ద్వాదశి తిథి, ఆ రోజు నక్షత్రం ఏమిటి? శ్రవణ. అంటే ఇప్పుడు ఇంతకీ మాసం ఏమిటన్నమాట? భాద్రపదం. ఎలా చెప్పగలం అంటే మాసములకు పేర్లు ఎలా వస్తాయి? నక్షత్రము పూర్ణిమ నాడు ఏది ఉంటే ఆ నక్షత్రం పేరే ఆ నెలకు వస్తుంది. ఉదాహరణకి చిత్ర అని ఒక నక్షత్రం ఉంది. ఈ చిత్ర నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే అది చైత్రమాసం. అది ఇప్పుడు ఆషాఢమాసం ఎందుకన్నాం? పూర్వాషాఢ లేక ఉత్తరాషాఢ. ఆషాఢ చివరి ఉంది కదా, పూర్వాషాఢ ఉత్తరాషాఢ అని ఈ రెండు నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే పూర్ణిమ నాడు ఆషాఢం ఉంది కనుక ఆషాఢమాసం. అదే శ్రవణమాసం, శ్రావణమాసం ఎప్పుడంటాం? పూర్ణిమ నాడు శ్రవణ నక్షత్రం ఉంటే శ్రావణమాసం. ఇప్పుడు ద్వాదశి నాడు శ్రవణ నక్షత్రం ఉన్నది. అప్పుడు ఏమవుతుంది? శ్రవణం తర్వాత ధనిష్టం, తర్వాత శతభిషం, ఆ తర్వాత పూర్వభాద్ర. అంటే త్రయోదశి చతుర్దశి పూర్ణిమ. ఇప్పుడు పూర్ణిమ నాడు ఏమైందనమాట? పూర్వభాద్ర. ఒక్కోసారి హెచ్చు తగ్గులు ఉంటాయి, మిగులు తగులు. అలాంటప్పుడు పూర్వభాద్ర కాకుండా ఉత్తరాభాద్ర అయినా ఉండొచ్చు. పూర్వభాద్ర కానీ ఉత్తరాభాద్ర కానీ పూర్ణిమ నాడు ఉంటే దానికి భాద్రపదము అని పేరు. ఎందుకంటే భాద్రపదం రెండు పాదాల కింద ఉంది కనుక. ఇప్పుడు అది భాద్రపద మాసం కనుకే ద్వాదశి నాడు శ్రవణ ఉన్నది. ఇది తెలుసుకోలేక భాగవతాన్ని అనువాదం చేసి చక్కగా తాత్పర్యం రాసిన పెద్దలు కొందరు శ్రావణ మాసంలో పుట్టాడని రాసేశారు. అది ఎంత అపచారం అంటే జ్యోతిష్ శాస్త్రం తెలియటం లేదు, విధానం తెలియడం లేదు. శ్రావణ మాసం కాస్తమా భాద్రపద మాసంలో వామన జయంతి వస్తుంది. ఇవి తెలియాలి, మినిమం నాలెడ్జ్ అంటారు దీని. పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటే అదే ఆ మాసమునకు పేరు. కాబట్టి ద్వాదశీ తిథి నాడు శ్రవణ అంటే అది ఎట్టి పరిస్థితుల్లో భాద్రపదం అవుతుంది. ఆయన పుట్టిన నక్షత్రం శ్రవణ, తిథి మాత్రం ద్వాదశి. అది కూడా మధ్యాహ్నం పూట అభిజిన్ ముహూర్తంలో పుట్టుకొచ్చాడు. కొన్ని అవతారాలు తెల్లవారుజామున వస్తాయి, కొన్ని రాత్రి వస్తాయి, కొన్ని మధ్యాహ్నం వస్తాయి. ఈయన అభిజిన్ ముహూర్తంలో పుట్టాడు. ఆ సమయంలో సమస్త గ్రహాలు నక్షత్రాలు శుభస్థితిలో ఉన్నాయట. అందుకే సర్వే నక్షత్ర తారాద్యాహ, అన్ని ఉత్తమ స్థితిలో ఉన్నాయి నక్షత్రాలన్నీ. అటువంటప్పుడు పరమ సమర్థుడైన మహానుభావుడు విష్ణు పుట్టాడు. పుట్టినప్పుడు వామనుడిగా పుట్టలేదు ఆయన. ఆయన ఎలా పుట్టాడు ఇప్పుడు చెప్పుకుందాం. దీన్ని పోతన గారు అద్భుతంగా పద్యంగా రాశారు. రవి మధ్యాహ్నమున చర్యంప, రవి మధ్యాహ్నమున చర్యంప, గ్రహ చంద్రస్తారా భద్రస్థితి, గ్రహ తారా చంద్ర భద్రస్థితి, శ్రవణ ద్వాదశి నాడు శ్రోణ అభిజిత్ సంజ్ఞాత లగ్నం బునల్ భువనాధీసుడు పుట్టే వామనగతి పుణ్యవ్రతోపేతకు దివిజాధీశరు మాతకు పరమ పాతివ్రత్య సంపాతకు. సరిగ్గా సూర్యుడు మధ్యాహ్నం పూట ఉంటూ ఉండగా శ్రవణ నక్షత్రంలో ద్వాదశి తిథి నాడు అభిజన్ ముహూర్తంలో సూర్యుడు చంద్రుడు మొదలైన అద్భుత గ్రహాలు 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి. అందులో సూర్యుడు చంద్రుడు, బృహస్పతి, కుదుడు, శని ఈ ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా, భద్రస్థితిలో ఉండగా ఈ మహానుభావుడు భువనాధీశ్వరుడు సకల లోకాలని పవిత్రం చేసే పుణ్యాత్ముడు పరమ పుణ్య శీలవతి అయిన అదితికి పుట్టుకొచ్చాడు. ఆవిడ పతివ్రత, తరుణి, శిరోమణి, పరమ గురుభక్తి కలిగిన జ్ఞానస్వరూపిణి, అటువంటి ఆవిడికి పుట్టుకొచ్చాడు. పుట్టినప్పుడు ఆయన నాలుగు చేతులతో శంఖచక్ర గదాపద్మాలతో నీలమేఘఛాయ శరీరుడై పరమ సుందరాకారుడై ఉరు భద్రాకారంతో పుట్టుకొచ్చాడు. ఆ ఆకారం భద్రాకారం అంటే అందరికీ శుభమిచ్చే ఆకారం, మామూలు భద్రం కాదు, ఉరు భద్రాకారుడు అన్నారు. గొప్ప శుభమిస్తాడు. సర్వకాల సర్వావస్థలలో శుభము తప్ప అశుభమివ్వని శ్రీమన్నారాయణుని రూపమునకు ఉరుభద్రాకారం అని పేరు. అటువంటి భద్రాకారంతో ఆయన పుట్టి ఆ తల్లికి బ్రహ్మానందం కలిగించి బ్రహ్మ వంటి దేవతలంతా అక్కడ చేరి ఆయనను స్తుతిస్తూ ఉండగా ఓం నమో నారాయణాయ తుభ్యం నమః అంటూ ఆ సమయంలో అక్కడికి వచ్చిన బ్రహ్మ, కశ్యప ప్రజాపతి, తల్లి అదితి, ఇంకా చుట్టుపక్కల ఉన్న మరీచి వంటి ఋషులు స్తోత్రం చేస్తూ ఉండగా కంటి మీద రెప్ప కంటి మీదే ఉండగా టక్కున ఆయన వెళ్ళి వామనుడైపోయాడు. కళ్ళ ముందు అంత రూపం, ఆ రూపం కాస్త వామన రూపంగా మారిపోయింది. అందుకని అందరం అనుకున్నారు ఏమి చిత్రం ఇది, ఇంత మహాకాయం ఈ తల్లి కడుపులో ఇంత కాలం ఎలా ఒదిగి ఉన్నది, పోని ఒదిగి ఉంటే ఉంది. మళ్ళీ పుట్టినవాడు నీలమేఘఛాయ శరీరుడిగా పుట్టాడు. కళ్ళ ముందు చూస్తూ ఉండగా వేషం వేసిన నటుడు ఆ వేషం విప్పేసినట్లుగా ఈయన ఎర్రని రూపంతో మూడున్నర అడుగులు బాలుడైపోయాడు. మూడున్నర అడుగులు దాటి ఉండని రూపానికి వామనావతారం అని పేరు. ఆ రోజుల్లో 30 అడుగులు 40 అడుగులు ఉండే మనుషులు ఆ రోజులు. అటువంటి రోజుల్లో మూడున్నర అడుగుల ఒక బాలుడిగా మారిపోయాడు ఆయన. ఆ చూచి వాళ్ళు తెల్లబోయారట. ఏమి ఆశ్చర్యం ఇది, ఒక నటుడు రంగస్థలం మీద అప్పటిదాకా నటన చేసి క్షణాలలో ఆ పైన వేసుకున్న రంగంతా తీసేస్తే అంటే మేకప్ తీసేసి కనబడినట్టుగా ఉన్నట్టు ఈయన ఆ నటాకారం చాలించాడు. కాకపోతే ఆ నటుడికి ఈ జగన్ నటుడికి ఓ తేడా ఉందిట. ఏమిటి, సాధారణంగా నటులు రంగు తీసేస్తే రూపంలో మార్పు వస్తుంది కానీ పొడుగులో మార్పు రాదు, శక్తిలో మార్పు రాదు. ఈయన అలా కాదు, వేషం తీసి వెళ్ళి పిల్లవాడిగా కూడా మారాడు. ఏమి మాయా, ఏమి మాయా అనుకున్నారు. ఆ సమయంలో పార్వతీదేవి, సరస్వతీదేవి వంటి జగదంబలు వచ్చి పురుడీ బోటికి అంబిక, ఈ అదితికి అమ్మవారు పార్వతి మాత్రమే సాటి వస్తుంది, లేదా లక్ష్మి సాటి వస్తుంది, లేదా సరస్వతి సాటి వస్తుంది, ఈ ముగ్గురు తల్లులు తప్ప ఈ అదితికి సాటి వచ్చేవారు ఎవరూ లేరు. ఎందుకంటే అదితి ఈ ముగ్గురు అమ్మలతో సమాన స్థాయికి ఎందుకు వెళ్ళిందంటే అంతటి పరమాత్ముని కడుపులో పెట్టుకుంది కాబట్టి. ఇంతటి మహానుభావుణ్ణి ఎవరు కడుపులో పెట్టుకోగలరండి. కడుపులో పెట్టుకుందంటే ఈవిడ ముగురమ్మల మూలపుటమ్మ అనుకుని ఆవిడికి పురిటి స్నానం చేయించారు. ఇంతలో కుర్రాడు ఏం చేశాడు, నేను తక్షణం ఉపనయనం చేసుకోవాలి, ఈ ద్వాదశి నాడే అన్ని పనులు అయిపోవాలి, పుట్టింది మధ్యాహ్నం, సూర్యాస్తమయంలోపు నా పనులు అవ్వాలి, అవ్వాలంటే ఈ క్షణమే నాకు ఉపనయనం చేయండి అన్నట్ట. వెంటనే ఆ క్షణం ఏం జరిగిందిట, అది తంది ఏమండి ఒక్క పూట ఆకూడదా స్వామి, ఇవాళ ద్వాదశి నాడు పుట్టావు, ద్వాదశి పూట మేము నిన్ను పూజించి నీ కాళ్ళు కడిగి ఆ తీర్థం తీసుకుంటే ద్వాదశి పారణ చేసిన పుణ్యం వస్తుంది కదా అంటే, లేదమ్మా ఇవాళ ఈ ద్వాదశి ఘడియలు దాటితే అక్కడ చెయ్యవలసినటువంటి కొన్ని కార్యములు కుంటుపడతాయి అనగానే, సర్లే ఈ మహానుభావుడు ఇంతకాలం నా కడుపులో ఉన్నాడు చాలు, అదే చాలు అనుకుని ఆనందంతో జయ జయ అంటూ కశ్యపుడు ఆవిడ దగ్గరకు వచ్చారు. ఆ క్షణమే అడుగు చేశారు. సూర్యభగవానుడు టక్కున దిగాడు, ఆయనకి సావిత్రి మంత్రాన్ని ఉపదేశించాడు. బృహస్పతి వచ్చాడు, యజ్ఞోపవేతం వేశాడు. కశ్యపుడు వచ్చాడు, నడుముకి ముంజా అనే ఒక దర్భగడ్డిని ప్రసాదించాడు. కౌపీనం గోచి పెట్టుకోవాలి కదా వటువులు, అందుకని అదితి కౌపీనం ఇచ్చింది, మన దత్తాత్రేయుడు ధరించే కౌపీనం అంటే గోచి కొట్టి ఇచ్చింది. భూదేవి వచ్చింది, నల్ల జింక చర్మాన్ని ఇచ్చింది. చంద్రుడు వచ్చాడు, చేతిలోకి దండం ఇచ్చాడు, కర్ర. దండం అంటే ఈ చిన్న దండం కాదు, దండం అంటే కర్ర. ఎప్పుడు బ్రహ్మచారి చేతిలో ఒక కర్ర ఉండాలి. మీరు ఎప్పుడో చూడండి, సాధువులకి సన్యాసులకి త్రిదండమున కర్ర పొడుగ్గా ఉంటుంది, అటువంటి దండమును స్వయముగా చంద్రుడిచ్చాడు. ఆకాశం వచ్చింది, తన ఆకాశశక్తిని గొడుగ్గా మర్చిచ్చింది. గొడుగు లేకుండా ఎప్పుడూ కూడా మహానుభావులైన వటువులు వెళ్ళకూడదు. అసలు కాశీయాత్ర అంటే అదే, ఇప్పుడు పెళ్లిళ్ళలో తూతూ మంత్రం కింద అడుగుతున్నారు కానీ కాశీయాత్ర. అందుకని గొడుగు ఇచ్చింది ఆకాశం. బ్రహ్మదేవుడు కమండలం ఇచ్చాడు. సరస్వతి వచ్చి జపమాలిచ్చింది. ఆవిడ చేతిలో ఎప్పుడు జపమాల ఉంటుంది, అక్షమాలిక ఉంటుంది, అందుకని ఆవిడ జపమాలిక ఇచ్చింది. ఇంకా సప్తఋషులు వచ్చారు, దర్భలు ఇచ్చారు. ఇంకా ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ వటు ఎప్పుడు కూడా ఉపనయనం అయ్యాక ముష్టికి వెళ్ళాలిగా, యాచనకి వెళ్ళాలి. యాచనకు వెళ్ళాలంటే ముందు చేతిలో ఓ భిక్షాపాత్ర ఉండాలి. ఎంత గొప్పదండి ఉపనయనం అనే తంతు. మనిషి ఎంత మహారాజైనా లేక ఎంత పండితుడైనా ఎంత సంపద కలిగిన వాడైనా ఆ కాసేపు నిరహంకారంగా యాచకుడు అవ్వాలి. జీవితంలో యాచకుడు కాకుండా ఎంత గొప్పవాడు తరించట్ట. అందుకే ఉపనయన సమయంలో ఓ చెప్ప చేతికిచ్చి చేతులు ఇలా రెండు చేతులు ఇలా పట్టుకుని నేను పట్టుకున్నట్టుగా అంటే కుడి చెయ్యి ఎడం చేతిని ఇలా పట్టుకోవాలి, ఎడమ చెయ్యి కింద ఉండాలన్నమాట. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు అని చెప్పి ఆ తర్వాత తన గోత్రము ప్రవర అన్నీ చెప్పుకొని నేను నిన్ను అనుగ్రహం కోరుతున్నాను భిక్షాందేహి అనాలి. అప్పుడు అవతల వాడు యథాశక్తిగా తోచిన భిక్షిస్తాడు. భిక్ష పుచ్చుకునే ముందు అంత వినయంగా అడగాలి. అడిగితే లోపల ఉన్న అహంకారం పోతుంది. నిరహంకార స్థితికి వెడితే సయేవ వటుహు. ఇంతకీ వటు శబ్దానికి తెలుగులో ఒడుగు అని పేరు, బ్రహ్మచారి అని పేరు. బ్రహ్మచారికి మొదట ఉండవలసిన లక్షణం ఏమిటనమాట, ముందు నిరహంకార స్థితి. పనికి మాలిన వాడి దగ్గర కూడా అడుక్కునే స్థితికి వెడితే, అంత నిరహంకార స్థితికి వెడితే అప్పుడు వాడు గొప్పవాడవుతాడు. అసలు ఇంతెందుకు మంచి పనులకి యాచన చేయటం అనేది మనిషికి పవిత్రతను ఇస్తుంది. ఇప్పుడు ఇలాంటి మంచి మంచి పీఠాలు నిర్వహణ చేసేటప్పుడు మీరందరూ కూడా భాగస్వాములు కండి లేక మేము ఇలా గుడి కడుతున్నాం దీనికి చందా ఇవ్వండి అని అడిగితే ఆ అడిగిన వాడు పరమజ్ఞానం అవుతాడట. సొంతానికి అడగకూడదు, ఆశ్రమానికి అడగచ్చు కానీ గృహస్థాశ్రమానికి అడగకూడదు. అది యాచన వెళ్ళి సొంతానికి అడిగితే అది దోషమవుతుంది. అందుకని నిరహంకార స్థితి కోసమని పూర్వం ఈ యాచన అనేది పెట్టారు. ఇప్పుడు ఈయనకి యాచనకి భిక్షాపాత్ర కావాలి కదా, దాన్ని ఎవరిచ్చారు? భిక్షాపాత్రిక నిచ్చను యక్షేశుడు, కుబేరుడు స్వయంగా వచ్చి భిక్షాపాత్ర ఇచ్చాట. అది కూడా బంగారు భిక్షాపాత్ర, స్వామివారికి చెల్లింది. కానీ ఆ భిక్షాపాత్ర నిజంగా మనం బంగారపు జోలి ఒకటి పట్టుకుని భిక్షాందేహి అంటే ఎవడన్నా వేస్తాడా? ఎరా బంగారపు చెప్పుచ్చుకుని నువ్వు చెప్పకూడుకి తినడానికి వచ్చావా చీపు అంటారు. కానీ ఆయన లీలామానుష విగ్రహుడు కనుక ఆయన్ని పరీక్షించడానికో లేక తనను తాను అనుగ్రహం పొంది తనను తాను తరింపజేసుకోవడానికో కుబేరుడు ఆ భిక్షాపాత్ర ఇచ్చాట. అది పుచ్చుకున్నాడు. నిజంగానే చాలా కాలం క్రితం మా ఇంటికి 5 ఉంగరాలు వేళ్ళకి పెట్టుకుని వచ్చాడు ఒకడు యాచనకి. వాడు ఏం చేశాడంటే పగలంతా వ్యాపారం చేసుకుని సాయంకాలం అడుక్కునేవాడు. నాకు ఆ విషయం తెలిసేది కదా, మేకప్ వేసుకుని అడుక్కునేవాడు. విజయవాడలో నేను 1987లో హిందీ పండిట్ ట్రైనింగ్ అయ్యాను. ఆ ట్రైనింగ్ రోజుల్లో ఓ రోజున రైల్వే స్టేషన్లో ఒక ఆయన భిక్షాందేహి అంటే భిక్ష వేయబోతే ఆయన చేతికి ఏకంగా వజ్రపుడు ఉంగరాలేక నాకు లేవు, వాడికి ఉన్నాయి. అప్పుడు నాకు మతిపోయి ఎగాదిగా చూస్తే వాడు గౌక్కిళ్ళు ముడి చేసుకుని భిక్షాందేహి అన్నాడు. అప్పుడు అర్థమైంది, సరే వెళ్ళిరాయన ఆయన అన్నారు, అది వేరే విషయం. ఆ తర్వాత ఆ పక్కవాడు ఒకడు వచ్చి, ఈయన చాలా కోటీశ్వరుడు అండి, పగలంతా వేరే వృత్తి, రాత్రిపూట ఈ గడ్డాలు మేసాలు అంటించుకుని అడుక్కోవడానికి వస్తాడు, ఇవాళ కర్మగాలి ఉంగరాలు తీయలేదండి అందుకని మీకు దొరికాడండి అన్నాడు. అంటే అప్పుడప్పుడు ఆ ఉంగరాలు ఉంటే మనం ఎలా వేస్తాం చూస్తూ చూస్తూ ముష్టివాడికి. అలాగా భిక్షాపాత్ర కనుక బంగారంతో ఉంటే అటువంటి వాడు యాచనకి వెడితే వెయ్యకూడదని ఒక శాస్త్రం ఉన్నది. కానీ కావాలని యక్షేశ్వరుడు కుబేరుడు ఈ పాత్ర ఇచ్చాడు. ఈ పాత్ర పుచ్చుకుని వెళ్ళినా బలి చక్రవర్తి అతనికి దానం చేస్తాడా లేదో చూద్దాం. బలి నిరహంకారంగా ఉన్నాడా దురహంకారంగా ఉన్నాడా? అందుకని బలి యొక్క చిత్తమును పరీక్షించడానికే తన చిత్తం వచ్చిన రీతిలో ఇదిగో ఈ బంగారు పాత్ర ఇచ్చాడు. ఆ తర్వాత మొదటిది బోణి ఎవరు చెయ్యాలి? అసలు బోణి బాగుంటే ఇహవాణి వాణి ఎక్కడికి వెళ్ళినా బాగుంటుంది. బోణి దరిద్రంగా ఉంటే కాబట్టి వాడికి 1 రూపాయి కూడా రాదు. అందుకే ముష్టివాడు కూడా బయలుదేరే ముందు ఈ పూట బంగారు తల్లి ఎవరన్నా వేస్తే బాగుండు, ఇంటికి వెళ్ళాక ఎక్కడికైనా పెడితే అందరూ చివాట్లు పెట్టకుండా యథాశక్తిగా నాకు భిక్ష వేసేటట్టుగా పరమాత్మ అనుగ్రహించు. మొదటిది మాత్రం కాస్త ఏ హరిగారు వేసేలా చూడు, ఆ బోణి వల్ల ఈ పూట నేను రాణిస్తాను అని మొక్కుకుని పోతాడు వాడు. ఇప్పుడు ఈయన కూడా బోణి బాగుండడానికి అక్కడికి ఎక్కడికి వెళ్లకుండా ఇలా చూశాడు. పరుగు పరుగున వచ్చి ఆయనకి మొదటి భిక్ష ఎవరు వేశారో తెలుసా? సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. హా జగదంబ, ఆది భిక్షుడైన పరమేశ్వరుడి భిక్షాటనని కూడా తొలగింపచేసే తల్లి అన్నపూర్ణాదేవి కాశీ నుంచి వచ్చి పడిపోయింది అక్కడికి. ఆ అన్నపూర్ణ, ఆ భవాని జగదంబ వచ్చి ఆయన భిక్షాపాత్రలో అమృతమస్తు అని, నీకు అమృతమవుగాక ఇది, దీనివల్ల నువ్వు అనుకున్న పనులన్నీ అవుగాక, నువ్వు ఏ యాచన కోసం ఏ పని కోసం అవతరించావో ఆ పని అవుగాక అని మొదటి భిక్ష వేసింది. ఇంకేముందండి, యాచకుడు లక్ష్మీ వల్లభుడు. ఆ యాచకుడు లక్ష్మీదేవి పక్కన కలిగిన వాడు లక్ష్మీభర్త. ఆయనకి యాచనకి వెడితే మొదటి భిక్ష ఏకంగా అన్నపూర్ణదే వేస్తే ఇక ఆ పని ఎలా ఉంటుందో ఆలోచించాలి. నిజంగా ఆ దృశ్యం చూసినటువంటి బ్రహ్మదేవుడికి ఆనందం తట్టుకోలేక కళ్ళ వెంబడల నీళ్ళు వచ్చేదనమాట. అమ్మకి దండం పెడతాడు, అయ్యవారిని చూస్తాడు. ఒక పక్కన ఆది దంపతులలో ప్రకృతి స్వరూపిణి అమ్మ, ఆవిడికి దాన్ని నమస్కరించనా, లేక భిక్ష ఎత్తుకోవడానికి వచ్చిన మా నాన్నగారికి లక్ష్మీ వల్లభుడికి నమస్కరించనా అంటూ ఏం తేల్చుకోలేక అలాగే ఉండిపోయి ఇద్దరికీ మానసికంగా నమస్కరించాట బ్రహ్మగారు. ఇప్పుడు ఆ దృశ్యం నాకు చెబుతూ ఉంటే కళ్ళ ముందు కనబడుతున్నది. ఆ పరమేశ్వరుడు ఎక్కడా, పరమేశ్వర వల్లభ ఎక్కడా, పరమాత్ముడు సకల లోకేశ్వరుడు ఆది నారాయణుడు ఏమిటి, ఆయన భిక్ష ఎత్తుకోవడం ఏమిటి, ఆవిడ వెయ్యడం ఏమిటి, ఏమి లేల హరిహరి అంత హరిలీల, ఆ హరికి తప్పింకెవరికి తెలియదు. అందుకని ఆ భిక్షుడికి సాక్షాత్కరించి భవాని పూర్ణ భిక్ష పెట్టింది. ఇప్పుడు ఆయన తక్కిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి యథాశక్తి భిక్ష పుచ్చుకొని పక్కనున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎవర్రా నేనిప్పుడు భిక్షాటనకి వెడదామనుకుంటున్నాను, నాకు కొన్ని కోరికలు ఉన్నాయి. ఈ లోకములో అడిగిన వెంటనే కాదనకుండా దానము చేసే పరమదాత ఎవడున్నాడు అనగానే వెంటనే వాళ్ళు అన్నారు, కలరుం దాతలు అర్థులు కలరు. ఈ లోకంలో దానం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఈ ఆచనకి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, కానీ దానము చెయ్యడంలో బలిచక్రవర్తికి సాటి వచ్చేవాడొక్కడు లేడు. ఆయన అడిగితే ప్రాణమైనా ఇస్తాడు, లేదనకుండా వచ్చినటువంటి వాళ్ళని ఆనంద పెట్టే మహానుభావుడు ఆయన. ఆయన దగ్గరికి వెడితే నీ కోరిక తీరుతుంది అన్నారు. వెంటనే ఈయన అసలు నేను పుట్టిందే ఆయన కోసం కదా అని మనస్సులో అనుకుని ప్రయాణం అయ్యాడు. తల్లికి తండ్రికి నమస్కరించి అన్నపూర్ణాదేవి ఆశీస్సులు పొంది ఇక మహావేగంగా బయలుదేరాట. ఇదంతా కేవలం ద్వాదశి నాడే, సెకలసులో జరిగిపోయిందంతా. ఆయన మహావేగంగా ప్రయాణమై వెడుతూ ఉంటే ఆ దృశ్యాన్ని చూచి ముక్కు మీద వేలేసుకుని బ్రహ్మ అన్నట్ట, హరిహరి సిరివురమున గల హరి హరి హయు కొరకు ధనుజు నడుగందనియను, హరిహరి సిరియురమున గల హరి హరి హయు కొరకు ధనుజు నడుగందనియను, పరహిత రతి మతియుతులకు దొరలకు అడుగుటయు వడలి తొడవగు పొడమిల్. హరిహరి, లక్ష్మీదేవిని వక్షస్థలం మీద పెట్టుకున్న శ్రీమన్నారాయణుడివి నువ్వు. అటువంటి నువ్వు హరిహయుడు అంటే పచ్చని గుర్రములు కలిగినటువంటి రథం మీద ఎక్కి వెళ్ళే హరి అంటే గుర్రం అని ఒక అర్థం. ఉచ్చైశ్వరం అనే గుర్రం మీద పెడతాడు, 1000 పచ్చని గుర్రాలు కలిగిన రథం మీద తిరుగుతాడు. అందుకని ఇంద్రుడికి కూడా హరి అని పేరు. ఇంద్రుడి కోసం ఒక రాక్షసుణ్ణి సామాన్యుణ్ణి యాచన చేయడానికి వెళ్ళావా, ఏమి చిత్రం ఇది? అసలు నువ్వు యాచన చేయడం ఏమిటి? నువ్వు తలుచుకుంటే ప్రపంచమే నీ చేతిలో ఉంటుంది, ఈ చరాచర జగత్తంతా నీది, నీది నువ్వు మళ్ళీ అడుక్కోవడానికి వెడుతున్నావు. అవునులే, ఇతరులకు ఉపకారం చెయ్యాలనుకున్నవారు, లోకశ్రేయస్సు చెయ్యాలనుకున్నవారు, మంచి పని చెయ్యాలనుకున్నవారు అడుక్కోవడం కూడా ఆభరణమే. వారికి యాచన కూడా ఒక గొప్ప ఆభరణం, ఒక కంఠాభరణమో హస్తాభరణమో ఎలాగో వాళ్ళకి యాచన అటువంటి ఆభరణం అని బ్రహ్మ స్తుతించాడు. ఇప్పుడు ఈ వామనుడు మహావేగంగా సూర్యాస్తమయం లోపు నేను వెళ్ళి బలిచక్రవర్తిని యాచన చేసి త్రిలోక సామ్రాజ్యం పుచ్చుకోవాలనే కోరికతో చక్క 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 నడవడం మొదలుపెట్టాడు. ఆయన నడుస్తూ ఉంటే ఆ బరువుకి భూదేవి కుంగిపోయిందిట, కిందకి దిగిపోయింది. ఎందుకని, సమస్త భువన బ్రహ్మాండాలు తన కడుపులో పెట్టుకున్న పరమాత్మ, అన్ని లోకాలు ఆయన కడుపులో ఉన్నాయి. అంతటి లోకముల బరువు కలిగిన ఈ పరమాత్మ నడుస్తూ ఉంటే ఆ పొట్టి అయిన దెబ్బకి భూమి కిందకి దిగిపోయింది. భూమి దిగడం వల్ల ఏమయ్యింది, ఈ భూమిని తన వేయి పడగల మీద ఆదిశేషుడు మోస్తున్నాడు. ఈ భూమి టక్కన కిందకి దిగగానే ఆ